अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। గోరూపంలో ఉన్న భూదేవి లోకానికంతటికి తిరిగి సారంతో పంటలు ఇవ్వడానికి ఒక షరతు చెప్పింది. ఒక దూడని తయారు చేయి, ఓ మహాపురుషుడిని ఎవడో ఒక దూడగా తయారు చేస్తే ఆ దూడ ద్వారా నేను పాలిస్తాను, ఏ వస్తువు కోరుకుంటే ఆ వస్తువులన్నీ కూడా పాల రూపంలో ఇస్తాను, దాని ద్వారా మీరంతా తిరిగి పంటలు పొంది సుఖింతురుగాక, కరువు కాటకాలు తొలగిపోతాయి అనగా మహారాజు పృథువు ఆవిడ మాట విన్నాడు. అంతేకాదు, పంట పొలాలు ఏర్పడడం కోసం ఎత్తుగా ఉండే కొండలు వృక్షాలు కొన్నిటిని సమతలం కూడా చెయ్యమని భూదేవి చెప్పింది. అందుకని ఆయన తత ఉత్సారయామాస శైలాన్ శతసహస్రశః ధనుష్కోట్య తదా వైంజః తేన శైలా వివర్ధితాః. వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టాడు, మంచి అస్త్రశస్త్రాలు తీశాడు. ఈ అస్త్రశస్త్రాలతోటి కొన్ని వందల పర్వతాలు పెకలించి వేసి ఆ ప్రదేశాన్ని చదును చేసి పొలం దున్నడానికి వీలుగా, పంటలు పండడానికి వీలుగా సమతలం చేశాడు. అలాగే కొన్ని చెట్లు కూడా పడగొట్టి ఆ వన ప్రదేశాన్ని కూడా పంట పొలాలకు వీలుగా చదును చేశాడు. దీనివల్ల భూమి కొన్ని ప్రదేశాలలో సమతలమై అక్కడ పట్టణాలు, గ్రామములు, పురములు ఇవన్నీ ఏర్పడటానికి వీలయ్యింది. అంత పూర్వం నివాసయోగ్యంగా లేకుండా మొత్తం భూమండలం అంతా గొట్ట మెట్ట వీడుతూ ఉండేది. ఈ పృథు చక్రవర్తి సారం తనలో దాచేసుకున్న భూమిని వెళ్ళి సారం బయటికి తీయించడం కోసమని చదును చేశాడు కొంత ప్రదేశం. ఆ చదును చేసిన ప్రదేశంలోకి అంతవరకు ఇబ్బందులు పాలవుతున్న ప్రజలందరూ వచ్చి తలదాచుకొని ఇళ్ళు కట్టుకున్నారట. అందుకే పృథు చక్రవర్తి పేరు మీదుగా భూమికి పృథివీ అని పేరు వచ్చింది. ఆయన దాన్ని చదువు చేసి నివాసయోగ్యం చేశాడు, పంట పొలాలను తయారు చేశాడు, నదులను సృష్టించాడు, నూతులకు వాటికి ఏర్పాట్లు చేశాడు. ఇక నహి పూర్వ విసర్గే వై విషమే పృథివీ తలే, అంత పూర్వం ఈ భూమండలం విషమంగా ఉండేది. నడిస్తే గొయ్యి, అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉండేది. కఠిన పాషాణ సదృశ్యమైపోయిన నేల, ఆ నేల ఈయన ధర్మవాగని అందంగా తయారైంది. ఈ పృథువుకి పూర్వం ఇన్ని రకాల ధాన్యాలు లేవు. మనకి వాళ్ళ ఎన్నో రకాల ధాన్యాలు వస్తువులు చాలా కనపడుతున్నాయి. ఆ రోజుల్లో ఏవో పరిమితిగా ఆహార పదార్థం ఉండేది. నా సస్యాన్ని, ఇన్ని పొలాలు లేవు, ఇన్ని పంటలు లేవు. నా గోరక్ష్యం, ఇన్ని పాలు లేవు. మరి నా కృషి, వ్యవసాయము వ్యాపారము లేదు. వణిక్పథ, పాపం వర్తకులు అనేవాళ్ళు సరిగ్గా లేరు ఆ రోజుల్లో. వైన్యాత్ ప్రభృతి వైత్రేయ సర్వస్యైతస్య సంభవ, పృథు చక్రవర్తి కాలం నుంచే వ్యాపారాలు మొదలయ్యాయి. గోవులను ఇళ్లలో మందగా పెట్టి పాలు పెతకడం ప్రారంభమయ్యింది. అంత పూర్వం పాలు తాగే దిక్కు సరిగ్గా లేదు. చాలా తక్కువ మందికి తెలుసు ఆవులు పాలు ఇస్తాయి, అవి తాగచ్చని. అలాగే సరైన ఇళ్ళు నివాసాలు లేవు, పట్టణాలు లేవు, పంట పొలాలు లేవు. అన్నీ కూడా సక్రమమైన ఒక మార్గం ప్రకారంగా ఈ పృథు చక్రవర్తి ఏర్పాటు చేసేది. ఇవాళ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినవాడు ఆ పృథు చక్రవర్తి. ఎక్కడ ఎక్కడ భూమి సమతలమయ్యిందో ఆ సమతలమైన ప్రదేశంలోకి ప్రజలందరూ వచ్చేసారట. తత్ర తత్ర ప్రజా సర్వ నివాసం సమరోచయన్ యత్ర యత్ర సమంతస్య భూమేరాసీద్విజోత్తమ. ఓ మైత్రేయ, ఈ విధంగా భూమి సమతలమైన ప్రదేశం అంతా ప్రజల చేత ఆక్రమింపబడి క్రమేపీ ప్రజావృద్ధి జరిగి ప్రజలకు ఇష్టమై ఆనందకరమైన నివాస స్థలంగా మారింది. అంతఃపురం వారు ప్రజలు ఏం తిన బతికారండి అని మనకు అనుమానం. ఎక్కడ ఉన్నారండి అంటే కొండ గుహలలో తలదాచుకున్న వాళ్ళు ఎక్కువ, చెట్ల కింద ఆ ఊడల కింద నీడల్లో ఉన్నారు ఎక్కువ మంది. ఆహార ఫలమూలాని ప్రజానామభవత్తదా, ప్రజలకు ఆహారం ఏమిటి? కందమూల ఫలాలు, చెట్ల నుంచి వచ్చే పళ్ళు తిన్నారు, అడుగున ఉండే దుంపలు అవి తిన్నారు, బంగాళాదుంప, చిలగడ దుంప, ఇంకా కొన్ని వేళ్ళకి అడుగున ఇంతంతలావు దుంపలు ఉంటాయి అవి అవన్నీ తిన్నారు. వేళ్ళు తిన్నారు, పచ్చి పచ్చి ఆకులు తిన్నారు, ఔషధాలు తిన్నారు. ఔషధాలు నష్టమైపోయి మళ్ళీ భూమండలంలో సారం లేకపోవటం వల్ల మహారాజు గారు వీళ్ళ కోసమని ఇదిగో ఇంత వ్యవస్థ సృష్టించాడు. భూమి ఏమన్నది, నేను గోవు రూపంలో ఉన్నాను, నా పాలు పితికితే మీకు ఏ ధాన్యం కావాలంటే ఆ ధాన్యాలు వస్తాయి, కానీ నాకు ఒక దూడ కావాలి అన్నది. ఎవరిని దూడ చేయాలి అనుకున్నాడు ఈయన. దూడ మామూలు దూడ పనికిరాదు కదా, అందుకని సాక్షాత్తు సకల్పయత్వ వత్సంతు మనుం స్వాయంభువం ప్రభుం, తమ వంశానికి మూలకారకుడు స్వయంభువు మనువులు పిలిచేట ఏకంగా వాళ్ళని వెళ్ళే కాదు, ఆ ప్రథమ మను అంటారు అటువంటి స్వయంభవ మనువుని పిలిచి, మిస్టర్ మను నువ్వు వచ్చి ఒక ఆవుదూడగా తయారైపోవయ్యా అన్నట్ట. మనవడి మాట విన్నాడు, లోకానికి ఉపకారం చేయడానికి మహాత్ములు ఏ పైననే చేస్తారు. మహాత్ములు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు చాలా ఒక్కోసారి అనిపిస్తుంది ఇదేంటి ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తాడు ఇంత మహానుభవుడు ఇంత జ్ఞానం అనుకుంటాం, అదే వాళ్ళ గొప్పతనం. ఆ జ్ఞానం అస్తమాటు ప్రకటించకుండా ఒక సామాన్యుడిగా హాస్యమాడుతూ విచిత్రంగా కనబడతారు. ఎక్కడి స్వయంభవ మనులకు దూడవేషం వేసేట, ఎగిరి గంతులేస్తూ, మామూలు దూడల్లాగా అటు ఇటు గంతులేస్తూ పేడ వేస్తూ కనిపించేట. మామూలు వాడు అజ్ఞానం ఏమనుకుంటాడు, స్వయంభవమును కూడా దూడేరు అంటాడు. ఆ లోపల ఉండే ప్రభావం ఆ ప్రవర్తనని బట్టి రూపాన్ని బట్టి అనుకోకూడదు. తెనాలి రామకృష్ణుడు హాస్యం వెకిలితనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఒక్కొక్క చోట, కానీ ఆ జ్ఞాని తన జ్ఞానం వల్ల ప్రజల్లో అస్తమాటు గౌరవం పొందకుండా ఉండడం కోసం నటించేవాడు ఒక్కొక్కప్పుడు అలా హాస్యం. అంత మాత్రం చేత లోపల ఉండే సరస్వతీదేవికి ఏమీ తక్కువ కాదు. అది తక్కువగా అర్థం చేసుకున్న వాడు బతుకు తక్కువైపోతుంది. అందుకే పొరపాటును కూడా నా జ్ఞానీనాం విమర్శయేత్, జ్ఞానులను విమర్శించరాదు. వాళ్ళని విమర్శిస్తే వాళ్ళలో ఏముందో మనకు తెలియదు. ఆ పైకి ఇలా పండితుల్లో ఉన్నారు కానీ పద్మాగర్ గారు ఏం లోపం ఉందో అంటారు కొంతమంది. విమర్శించుకుంటే దానివల్ల లాభం ఏమిటంటే వీడికి లాభం, వీడి వెళ్ళి ఒకవేళ ఏదైనా దోషం ఉంటే వాడు పట్టుకుపోతాడట, చాలా సుఖం అన్నమాట. అలా లోకంలో ఎవరినైనా సరే మనం అనవసరముగా విమర్శించుకొని వారి యొక్క పాపాలు పట్టుకుపోతాం, పుణ్యాలన్నీ మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం చేసే పుణ్యాలు ఎంత. స్వయంభూమును లోకానికి అలా ఆశ్చర్యం కలిగిస్తూ చిన్న ఆవుదోడై పాలు చక్కగా కాసిన తాగి ఆవుదోడగా లోకానికి కూడా ఉపకారం చేశాడు. ఎప్పుడైతే ఆవుదోడ పాలు తాగిందో ఇక పాలు కొరవడం మొదలుపెట్టింది ఆవు గోవు. అప్పుడు మహాత్ముడు ధాన్యములన్నీ లోకానికి పంచిపెట్టాట. ముందు కాసిన పాలు పితికాడు. ఈ మొదటి పాలు ఆయన గోధుమాశ్చమి అన్నట్టు గోధుమలవుగాక అన్నట్ట ఆ మొదటి పాల గ్రాస్ కాస్త పోశాడు నేల మీద. గోధుమలు అనే బీజములు పుట్టాయి, అంటే మొట్టమొదటి గోధుమలు పుట్టాయి. అందుకే భూమండలంలో వరి కంటే గోధుమలు పండే స్థానం ఎక్కువ, గోధుమలు తినేవాళ్ళు ఎక్కువ మంది. ఉత్తర భారతం అంతా చపాతీలు తినడానికి కారణం మొట్టమొదటి గోధుమలు పుట్టడమే. రెండవ స్థానము ప్రియంగూన్, అంటే నల్ల ఆవ. ప్రియంగూలు అంటే మామూలు ఆవ కాదు, నల్ల ఆవ. ఆ నల్ల ఆవాలు పుట్టేయట. ఇంకా మూడవది వరి అప్పుడు పుట్టింది. నాలుగు చెరకు పుట్టింది. ఐదు జొన్నలు పుట్టాయి. ఆరు ఎవలు పుట్టాయి. ఆరు సజ్జలు పుట్టాయి. ఇలా రకరకాలైన ధాన్యాలు భూమండలంలో చిత్రమైనటువంటి బార్లీతో సైతంగా 284 రకాల ధాన్యాలు సృష్టించాడు ఆయన. ఆ 284 ధాన్యాలని వారి వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వారి యొక్క పూర్వజన్మ సుకృత విశేషాలను బట్టి మానవులు అనుభవిస్తారు. మనం చేసిన కర్మ మనకి అన్నం వరి అన్నం తినమన్నది. ఒక్కొక్కడికి గోధుమ ఇచ్చింది, మరొకడికి జొన్న ఇచ్చింది, అసలు ఒక్కొక్కడికి ఏమీ లేకుండా పోయింది. సస్యజాతాని సర్వాణి ప్రజానాం హితకామ్యయ, ప్రజలకు హితము చేకూర్చుట కొరకు అన్ని రకములైన ధాన్యములు పుట్టుకొచ్చాయి ఈ సృష్టిలో. తేనాన్నేన ప్రజాస్తాత వర్తంతేద్యాపి నిత్యశః, ఆ అన్నముల వల్లే ఆ ధాన్యముల వల్లే ప్రజలు బ్రతుకుతారు. పర్టిక్యులర్గా ఈ కలియుగములో కేవలం అన్నగతాహ ప్రాణాహ అన్నారు కనుక ఈ అన్నములు ఉంటేనే బతుకుతారు మానవులు. ఇవి లేకపోతే ఒక క్షణం బతకలేదు. పొద్దున 8 అయ్యిందంటే మనిషి కడుపులో గంట కొట్టి నీరసం వచ్చేస్తుంది. రామా రామా ఎప్పుడు రా బాబు, తొందరగా అత్యం చేసేసుకుని నోట్లో 2 వెతుకులు వేసుకుందాం అనుకుంటారు. ఎక్కువసేపు ఉపవాసాలు ఉండలేరు, నీరసం మా చెడ్డబాధ. అందులో లేచి రావు కానీ కొత్త కొత్త అలవాట్లు మనకి తెల్లదొరలు నేర్పారు. ఒక గ్లాసులు పోసుకుంటే కానీ కాఫీ, వాడికి పూజలో వెళ్ళలేడు. కాల విరేచనం, కాఫీ విరేచనం, కాఫీ కాకపోతే కొన్ని కాలకృత్యాలే తీరని దుస్థితి కలియుగంలోకి వచ్చేస్తుంది. ఇదంతా కలి ప్రభావం. మొత్తం మీద కలవు అన్నగతాహ ప్రాణాహ, కలియుగంలో అన్నము లేకపోతే ప్రాణం నిలబడదు, తిండి మీద ఉన్నది. అందుకే ఈ కలియుగములో కఠిన నియమములు పరిపాలించకూడదన్నారు. ఏమండి నేను అన్నం తినకుండా కాలు నడకర కొండ ఎక్కుతానండి, ఏడితే కొండలు తిరుపు తిక్కుతానంటే అది అజ్ఞానం బొమ్మన్నారు. అంటే బాగా శరీరంలో అంత పటుత్వం ఉంటే అది వేరే విషయం, కానీ శారీరకంగా అంతో ఎంతో ఓపిక తగ్గుతుంది అనిపించినప్పుడు శుభ్రంగా కాస్త కోస్త తీసుకుని వెళ్ళవచ్చు. ఇంట కూర్చున్నప్పుడు పరిపూర్ణమైన ఉపవాసం, ఇల్లు దాటి పెడితే ఇక దారిలో అంత కఠిన నియమాలు పనికిరావు పొమ్మన్నారు. ఇక ప్రాణప్రదాస పృథుర్ యస్మాత్ భూమేరభూత్విత, భూదేవి ప్రాణప్రదాత్రి అయ్యింది, అందరికీ ప్రాణం నిలబెట్టేది అయింది. ఎందువల్ల అన్నాలు ఇచ్చింది కనుక, అన్నం తినే మనం బతుకుతున్నాం కనుక అప్పటి నుంచి భూమికి ప్రాణములను ఇచ్చేటటువంటి తల్లి అయింది కనుక ప్రాణప్రదాత్రి రసమయ్యి అని పిలిచారట. అంత పూర్వం భూమికి ఆ పేరు లేదు. రస రసమయ్యి అని రెండు పేర్లు వచ్చాయి. రసము అంటే ప్రాణం, ప్రాణస్వరూపిణి అయ్యింది భూమి. ఇక మహారాజు పృథువు ప్రాణదానం చేశాడు భూమికి, అంటే భూమికి తండ్రి అయ్యాడు. ఈ లోకములో 5 తండ్రితో సమానం అన్నారు. ఎవరెవరు తండ్రి? జనకశ్చ, కన్న తండ్రి ఎప్పుడు తండ్రిగా సందేహం లేదు. వాడు ఎలాగో ఒకటో తండ్రి. ఉపనేత ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేసినవాడు. ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు ఏ అన్నగారో లేక పురోహితుడు యజ్ఞోపవీతం వేస్తారు. వాళ్ళు కూడా తండ్రితో సమానమే. యశ్చ విద్యా ప్రయచ్చతి, ఎవడు మంత్రమును ఉపదేశిస్తాడో అదిగో అటువంటి గురువు మూడవ తండ్రితో సమానం. ఈ గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించకుండా ఉండాలి. పాఠం చెప్పిన గురువు కంటే చాలా పూజ్యుడట మంత్రోపదేశం చేసిన గురువు. ఆ గురువు యొక్క అనుజ్ఞ తీసుకునే ఏదైనా చెయ్యాలి. సక్రమమైన కార్యక్రమాలు చెప్పేది ప్రతిరోజు ఇంట్లో ఏమంటే గురువు గారు వాళ్ళ తాటకూర తినొచ్చా అని రేపటి నుంచి ఫోన్ చేయమని కాదు. కొన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేసేటప్పుడు గురువు యొక్క ఆశీస్సును తీసుకుంటే ఫలిస్తుందని శాస్త్రం చెప్పింది. నేను చెప్పలా, విష్ణు పురాణంలో చెప్పారు. అన్నదాత, నాలుగవవాడు అన్నం పెట్టేవాడు. అన్నం పెట్టేవాడు కూడా తండ్రితో సమానం. అన్నం పెట్టేవాళ్ళని కూడా అవమానించకూడదు. ఆ పెట్టేవాళ్ళు ఎందుకు పెద్ద, నువ్వు పెట్టకపోతేనే బతకనా అంటాడు పదేళ్ళు అన్నం తిని. అది వాడు కూడా పాపి. అన్నదాతని ధిక్కరించకూడదు. తర్వాత భయత్రాత, ప్రాణం పోయే అంత కష్టం వచ్చిందనుకోండి, భయం కలిగింది అనుకోండి, ఆ భయం కలిగినప్పుడు అభయం ఇచ్చి రక్షించిన వాడు కూడా తండ్రి ఏట. ఎవడో కత్తి పుచ్చుకుని చంపడానికి వచ్చాడు ఈవిడి మీదకి, ఈవిడిని ఆ పక్క అమ్మాయి రక్షించింది, ఈ అమ్మాయి భయం నుంచి రక్షించింది కనుక తల్లితో తండ్రితో సమానం. ఈవిడ మాట కూడా ధిక్కరించకూడదన్నారు. ఈ విధముగా పంచైతే పితర స్మృతాహ, ఈ ఐదుగురిని పితృదేవతలు అంటారు. 58వ పేజీలో విష్ణు పురాణంలో ఉన్నది శ్లోకం. ఎవరెవరు వరుసగా? జనకుడు, ఉపనయనం చేసినవాడు, మంత్రోపదేశం చేసినవాడు, అన్నదాత, భయత్రాత. ఈ ఐదుగురు కూడా పితృదేవతలతో సమానం. ఇక్కడ భూమికి భయము నుంచి రక్షించి ప్రాణమిచ్చాడు కనుక పృథు చక్రవర్తి భూమికి తండ్రి అయిపోయాట. అందుకని భూమికి పృథివీ అని పేరు వచ్చిందిట. ఆ తర్వాత దేవతలు, మునులు, దైత్యులు, రాక్షసులు, పర్వతాలు, గంధర్వులు, సర్పాలు, యక్షులు, పితృగణము అందరూ వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క గిన్నె తెచ్చుకున్నారు, పాలు పిండుకున్నారు. ఎవరికి ఏ ఆహారం కావాలో ఆహార ధాన్యాలు సృష్టించేసుకున్నారట హాయిగా. ఈ విధంగా అందరూ కూడా వాళ్ళకు కావలసిన పాలు పిండుకుని ఎవరి ఇష్టమైన పదార్థాలు వాళ్ళు సృష్టించుకున్నారు. అందుకే ఇన్ని రకాల ధాన్యాలు, ఇన్ని రకాల కూరగాయలు. అప్పుడు పితృదేవతలు వచ్చి, మానవుల్లారా గోధుమలు వచ్చాయి, చపాతీ చేసుకున్నారు, ఉత్తి చపాతీ తింటే అంత రుచిగా ఉండదు, టేస్ట్ ఉండదు, వట్టి అన్నం ఏం తింటారు అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారట, పాత్రల్లోకి రకరకాల పాలు పిండారట. మొట్టమొదటగా పుట్టింది పెసరపప్పు పుట్టింది. అందుకే పెసరపప్పు పులగము మొదలైన వాటిలో వేస్తారు, చాలా శ్రేష్టం. ముందు పెసలు పుట్టాయి అన్నమాట. తర్వాత కందిపప్పు పుట్టింది, ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు పుట్టాయి, చిరుధాన్యాలు పుట్టాయి, కూరగాయలు పుట్టాయి వరసపెట్టి. రకరకాల కూరలు, ఆకుకూరలు, అనేక రకాలైన వస్తువులు పుట్టాయి. 54వ కూరగాయగా అరటి చెట్టును సృష్టించుకున్నారట. ఈ విధంగా భూమండలంలో ఉప పదార్థాలు కూడా వచ్చాయి. కేవలం వరన్నం పెడితే మాత్రం ఎంత 17.5-18 రూపాయలు లేకపోతే 20 రూపాయలు పెట్టి కేజీ బియ్యం కొనుక్కొచ్చారు, వండి పెట్టారు మేస్టారు. ఈ అన్నం తినని అంటే వట్టి అన్నం ఏం తింటాడు వీడు, ఎంత గట్టి మనిషి అయితే మాత్రం. అందుకని అందులోకి ఏదో ఒకటి కావాలి. అవన్నీ కూడా ఈ పితృదేవతల యొక్క సృష్టి అన్నమాట. వాళ్ళు అలా సృష్టించారు. శైష ధాత్రి విధాత్రి చ ధారిణి పోషిణి తథా సర్వస్యతు తత పృథ్వీ విష్ణు పాదతలోద్భవ. ఈ విధంగా విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి ఈ భూమండలం ప్రజలకు జన్మనిచ్చేదయ్యింది, ప్రజలను తయారు చేసేదయ్యింది, ప్రజలను పోషించడానికి అన్న పదార్థాలు మొదలైన విచ్చిన తల్లి అయ్యింది, ప్రజలను తన మీద మోసే తల్లి అయ్యింది. అంచేత ఆవిడ జన్మనిచ్చేది, ఆ ప్రజల్ని వృద్ధి చేసేది, ధరించేది, పోషించేది నాలుగు రకాలయ్యిందట. ఈ నాలుగు రకములు నాలుగు యుగములుగా భూలోకంలో ప్రసిద్ధికెక్కాయి. పూర్వకాలంలో ఈ విధంగా వేనపుత్రుడైన పృథు చక్రవర్తి మహాప్రభావశాలి అయి భూమండలాన్ని రాజు అని పిలువబడుతూ ప్రజారంజకంగా పాలించాడు. ఆయన ధర్మమా అని భూమి సస్యశ్యామలమయ్యింది. ఆయన రాజ్యం చేసినంతకాలం మాత్రం ప్రజలకి వ్యవసాయం చేయవలసిన అవసరం లేకపోయింది. ముందే భూమి చెప్పింది, నీ కాలములో దున్నకుండా పంటలు పండిస్తాను, నీ కాలంలో వాటందరూ అదే పంటలు వచ్చేస్తాయని చెప్పింది. ఆయన తర్వాత నుంచి మాత్రం వ్యవసాయం చెయ్యాలి అందరూ. అంచేత ఆ మాట నిలబెట్టుకొని ఆ మహారాజు రాజ్యం చేసినంతకాలము కూడా చక్కగా పంటలిస్తూ ఆనంద పెట్టింది ప్రజల్ని. ఇది ఒక అత్యద్భుతమైన ఘట్టం. విష్ణువు 12వ సారి మహాద్భుతమైన కళలతో కల్పంలో అవతరించిన మహాకథ. యయిదం జన్మ వైన్యస్య పృథోః సంకీర్తయే నరః నతస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే. ఏ మనుష్యుడు ఈ మహారాజు పృథు చక్రవర్తి యొక్క ఈ పవిత్ర చరిత్రని కీర్తిస్తాడో ఆనందంగా చెప్పుకోండి. కీర్తించడం అంటే అర్థం, ఇలా చెప్పుకోవడమే కీర్తించడం అంటే. వినాలి, అప్పుడప్పుడు తలుచుకోవాలట, ఇక్కడ వదిలేయడమే కాదు. ఇంటికి వెళ్ళాక ఆహా మహానుభావుడు ఇలాంటి కథ అనుకుంటూ ఆయన గురించి గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి వాడట నా తస్య దుష్కృతం, అసలు వాడికి పాపం లేదు పొమ్మన్నారు. అంత పూర్వం కానీ తెలుసో తెలియక ఏదైనా పాపాలు చేస్తే ఈ దెబ్బతవన్నీ పటాపంచలు అన్నారు. అయితే మర్నాడు మళ్ళీ మొదటి ప్రకారంగా చేస్తాం అనుకోకూడదు, అంత పూర్వం చేసిన పాపాలు పోతాయి. కావాలని కొత్తవి చేస్తే అవి పోవు. కించిత్ ఫలదాయి ప్రజాయితే, అబ్బా వాడికి పొరపాటు ఇంత కూడా బాధ కలగదు, ఆనందం కలుగుతుంది. ఆనందంతో భక్తి శ్రద్ధలతో కథ వింటే వాడికి సుఖం కలుగుతుంది. కొంతమందికి చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, అస్తమాటు రాత్రి తెల్లవారులు దిక్కుమాలను కల్లండి, ఎవరో వస్తారు, నన్ను తరుగుతున్నట్టు ఉంటుంది, భూమిలో విడిపోయినట్టు ఉంటుంది, లేకపోతే సింహం వెనకాతలు పడుతుంది, పాము కాటేసినట్టు ఉంటుంది. అమ్మో నానా బాధలు, చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. ఈ కథ వింటేట తలుచుకుంటే రాత్రి పడుకునేటప్పుడు దుస్వప్న ఉపశమనం నృణాం శృణ్వతాం ఏతదుత్తమం. ఈ ఉత్తమమైన పృథు చక్రవర్తి యొక్క చరిత్రని తలుచుకుంటే రాత్రి పడుకునే ముందు దుస్వప్నములు తొలగిపోతాయి, రావు చెడ్డ కళలు. పృథోర్జన్మ ప్రభావశ్చ కరోతి సతతం నృణాం, ప్రజలకు శాంతం కలగజేస్తుంది పృథు చక్రవర్తి యొక్క కథ. ఎందుకంటే ఆయనంత ప్రభావం కలిగిన వాడు, విష్ణుస్వరూపుడు. అది ఎంతో ఆనందకరమైనది. ఎవడి జన్మ ఉత్తమమైనది, జీవితంలో ఒక్కసారైనా ఈ పృథు చక్రవర్తి యొక్క చరిత్రని ఆనందంగా చెప్పుకుని వినాలి. అటువంటి వాడి జన్మ పరమ పవిత్రమైన జన్మ. నేను వినను అనుకున్న వాడి కర్మ ఈ సృష్టిలో ఇంకెవడూ మాన్సలేడు. నాయన మైత్రేయ, అంత పవిత్రమైన పృథు చక్రవర్తి యొక్క కథ విన్నావు కదా. ఆ పృథువుకి 2 కొడుకులు పుట్టారు, అంతర్ధానుడు వాది అనే 2 కొడుకులు పుట్టారు, పరమధర్మజ్ఞులు వాళ్ళు. అతని భార్య పేరు శిఖండిని అని పేరు, ఆవిడ చాలా ఉత్తమురాలు. ఆ తర్వాత అంతర్ధానుడు అనేటటువంటి పెద్ద కొడుక్కి హవిర్ధానుడు అని కొడుకు పుట్టాడు. ఈ హవిర్ధానుడు చాలా జ్ఞాని. ఒకసారి 12 సంవత్సరాల పాటు ఏకవిగిన విష్ణు యజ్ఞాలు చేశాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై తన వంశంలో జన్మించిన అగ్నికులీన ఆయన ధిషణ అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఆ ధిషణ అంటే ఎవరనుకుంటున్నారు, బుద్ధి అని అర్థం. మనందరికీ తెలివితేటల రూపంలో ఇప్పుడు మనలో ఉన్న తల్లి ఆ అగ్నిదేవత యొక్క పుత్రిక, ఆవిడే ధిషణ. ఆవిడనిచ్చి పెళ్లి చేశారట ఇతనికి, ఈ హవిర్ధానుడికి. హవిర్ధానాత్ షడాగ్నేయీ ధిషణ అజనయత్సుతాన్ ప్రాచీన బర్హిషం శుక్రం గయం కృష్ణం వృజాజనౌ. ఎంత అదృష్టవంతుడు, అగ్నిదేవుని సంబంధమైన పుత్రిక, సాక్షాత్తు బుద్ధిస్వరూపిణి, అందరిలో జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఆ ధిషణని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ అనుగ్రహంతో ఎన్నో యజ్ఞాలు చేశాడట. ఆయన జీవితం అంతా పరమ పవిత్రమైన వేద క్రతువులకు అంకితం చేశాడు. అలా క్రతువులు చేసిన తర్వాత కొంతకాలానికి ఆయనకి 6 కొడుకులు పుట్టారట. వాళ్లే ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వృధుడు, అజనుడు. అంటే ఈ శుక్రుడు అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడు కదా, ఆయన గురు ఈయన పేరు. ఆయన భృగువు కొడుకు, ఈయన కొడుకు పేరు కూడా శుక్రుడు. ఈ 6 కొడుకులు పుట్టారు. అందులో మహానుభావుడు పెద్ద కొడుకు, ప్రాచీన బర్హి చాలా గొప్పవాడు. ప్రజాపతి అంటే బ్రహ్మస్వరూపుడు, ప్రజల్ని సృష్టించడం కోసం బ్రహ్మదేవుడికి ఎవరు సాయం చేస్తారో వాళ్ళని ప్రజాపతులు అంటారు. అటువంటి ప్రజాపతి ఈ ప్రాచీన పరిహి. అతడు యజ్ఞముల ద్వారా భూలోకంలో ప్రజావృత్తి చేశాడు. ఆయన సమయంలో ఎన్ని యజ్ఞాలు చేశాడు అంటేటండి, యజ్ఞం చేసినప్పుడల్లా కొన్ని దర్భలు కుశలు విసురుతారు, ఆ కుశలతో 80 మైళ్ళ స్థలం నిండిపోయిందిట. అన్ని కుశలు విసిరాడంటే ఎన్ని యజ్ఞాలు చేశాడో చూడండి. ప్రాచీనాగ్రాకుశాస్తస్య పృథివ్యాం విశ్రుతామునే ప్రాచీన బర్హిరభవత్ ఖ్యాతో భువి మహాబలః. తూర్పు దిగ్భాగంలో చాలా భాగం అంతా ఈ దర్భలతో నిండిపోయింది అండి. ఆయన విసిరిన దర్భలతో యజ్ఞం చేశాక మిగిలిన పవిత్ర దర్భలు విసరగా విసరగా ఈస్ట్ అంతా నిండిపోయింది దాంతో తూర్పు భాగం. ఈ విధంగా ప్రాచీన దిగ్భాగం ప్రాచీ దిగ్భాగం అంతా నింపేశాడు ఆయన. అందుకని తూర్పు దిక్కుని సంస్కృతంలో ప్రాచి అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రాచి తూర్పుని ప్రాచి, దక్షిణమును అవాచి, పడమరని ప్రతీచి, ఉత్తరమును ఉదీచి అంటారు. ప్రాచి అవాచి ప్రతీచి ఉదీచి. అందులో ప్రాచీ దిగ్భాగం అంతా కూడా తన దర్భలతో నింపి యజ్ఞం చేశాడు గనక పరిహిష్మంతుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి యజ్ఞం ద్వారా ఆనందం కలిగించాడు గనక ప్రాచీన బర్హి అని పేరు వచ్చింది ఆయనకి. ఈ విధంగా తన యజ్ఞముల ద్వారా తూర్పు దిగ్భాగాన్ని ఆనందపెట్టి అగ్నిని ఆనందపెట్టి ఆ రెండు పేర్లు కలిపి ప్రాచీన బర్హి అనే పేరు పొందాడు ఆయన. ఆ మహానుభావుడు ఎంత బలశాలి అంటే ఆయన నడిస్తే ఏమే పడుగు పెడితే అక్కడ భూమిలో వంగేదట, అంత బలశాలట ఆయన. అలాగని ఇంత లావుగా వెలిసిపోయాడని కాదు, అక్కడ అతని తపశ్శక్తి అటువంటిది అనమాట. తపశ్శక్తి గొప్పది, శారీరక బలం కంటే జ్ఞానబలం గొప్పది, తపశ్శక్తి మరింత గొప్పది, యోగబలం చాలా గొప్పది. అందుకే యోగులు ఎటుంటే అటువైపు భూమి వంగిపోతుందన్నారు. ఆ మహానుభావుడు అంతటి యోగశక్తి కలిగిన వాడు, తపశ్శక్తి కలిగిన వాడు, యజ్ఞశక్తి కలిగిన వాడు అయ్యాడు. ఆ మహారాజు గారికి సముద్రుడికి అతని మీద ఆనందం కలిగిందిట. ఒక రోజున సముద్రుడు వచ్చి, ప్రాచీన బర్హి, అగ్ని కూతురు నీ తల్లి, ఆ తల్లి యొక్క ప్రభావం పుచ్చుకున్నావు నువ్వు, అందుకే మంచి అగ్నిస్వరూపమైన తేజస్సుతో పుట్టావు, అగ్నిహోత్రుడిని సంతోషపెట్టావు, తూర్పు భాగం అంతా నిండేంతలాగా యజ్ఞం చేసావు, చాలా సంతోషం. సుగుణాల రాశివి నువ్వు, మహానుభావుడివి, అంచేత నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, నేను నీ దగ్గర నుంచి చిన్న వరం కోరుకున్నానన్నట్ట. అదేమిటయ్యా, నువ్వు సముద్రుడివి, మహానుభావుడివి, నువ్వు నన్ను వరం అడగడమేటన్నట్ట. అవునయ్యా, ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా సరే తనకు అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న వరాలు అడగాలి. గురువు శిష్యుణ్ణి అలాగే ఉత్తములు సామాన్యుల్ని అడగవలసిన అవసరం వస్తుంది. అలాగే నేను సాక్షాత్తు సముద్రుడైనా నీలాంటి ఉత్తముడు యొక్క గుణాలు వెతుకుని నీ దగ్గరకు వచ్చాను. అదేమిటంటే, నాకు ఒక్క కూతురు ఈ మధ్యకాలంలో కొత్తగా పుట్టింది, దాని పేరు సువర్ణ. ఆ అమ్మాయికి మంచి సంబంధం చూస్తున్నాను, తండ్రికి ఆడపిల్లలు కన్నా తండ్రికి ఒకటే బెంగ, మా అమ్మాయికి మంచి సంబంధాలు వస్తాయో లేదో అని. అంతేకాని ఏ దిక్కు వాళ్ళని వాడుకు ఇచ్చేద్దామని అనుకోరు. ఆఖరికి అమ్మాయికి అక్షరం ముక్క రాకపోయినా సరే ఐఏఎస్ చదివేవాడు వస్తే బాగుండు అనిపిస్తుంది, సహజం. నా కూతురు అందులో ఉత్తమురాలు, సమస్త విద్యలలోనూ ఆరితేరినటువంటి పండితురాలు, సౌందర్యవతి. అటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి ఒక సామాన్యుడికి కట్టబెట్టలేను. భూలోకమంతా మంచి వరుడు కోసం తిరిగాను, భవర్లోకం తిరిగాను, స్వర్గలోకం తిరిగాను, అన్ని లోకాలు తిరిగా. దేవతల్లోనేమో మంచి లక్షణాలు కనబడుతున్నాయి, కానీ వాళ్ళల్లో బహుమారియత్వం ఉన్నది. ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు. చూస్తూ చూస్తూ నా కూతుర్ని మరీ అంతమంది భార్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వబుద్ధి కాల. అందుకని నీకైతే బాగుంటుంది, నువ్వు ఉత్తముడివి, యజ్ఞాలు చేస్తున్నావు కదా అనే ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చాను. నా కూతురు సువర్ణని పెళ్లి చేసుకుంటావా అని అడిగట. సముద్రుడు కూతురు, లక్ష్మీదేవికి చెల్లెలు, అటువంటి ఆవిడని పెళ్లి చేసుకుంటే నా ఇల్లు కూడా లక్ష్మితో కళకళలాడుతుంది, అంతకంటే కావాల్సింది ఏముంది. పైగా సముద్ర జలాలతో ఎప్పుడు అవసరం వస్తాయో తెలీదు, నీ కాలంలో నీ అవసరం మాకు చాలా ఉంటుంది అలాగే అని ఒప్పుకున్నట్ట ఆయన. సముద్ర తనయాయాంతు కృతదారో మహీపతి మహతస్తపసారే సవర్ణాయాం మగామతేహి. ఈ విధంగా సవర్ణ లేక సువర్ణ అని పిలువబడేటటువంటి ఆ సముద్రుని యొక్క కుమార్తెను తప్పెళ్ళి చేసుకున్నాడు. జీవితంలో మొట్టమొదట తపస్సు చేసి యజ్ఞాలు చేసి ఆ తర్వాత వివాహం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఒకడు. ఆమె వచ్చాక పూజలు పురస్కారాలు ఆపల మరింత పెంచాడు. అధిక కాలం దైవస్మరణకు చేశాట. ఈ లోకములో ఎన్నో జన్మల పుణ్యం వల్ల అనుకూలవతీని భార్య లభిస్తుందిట. భర్తకి ఏది ఇష్టమో అది ఆచరించే భార్య దొరికేవాడు పూర్వజన్మలో మహాపుణ్యం చేసి ఉండాలి. అదిగో అటువంటి అనుకూలవతీని భార్య. ఏమో ఈ పూటకు వంకాయ కూర చేయకూడదంటే, ఛీ నేను టెంకాయే పచ్చడి చేస్తా అంటుంది, లేదా టెంకాయ వండితే మీద కొడుతుంది పెళ్ళున. ఇదొక యోగం, ఏం చేస్తాం తప్పదు. ఎంత గొప్పవాడు ఈ జన్మలో అయినా ఎక్కడో పూర్వజన్మ యోగం ఉంటుంది. ఈవిడ ఈ సవర్ణ నిజంగా ఇతని పాలిటి మహాజ్ఞానురాలు, అదృష్టవంతురాలు, భారీగా లభించింది. ఇద్దరు ఏదనుకుంటే అదే అనుకునేవారట. అనుకుని ఇవాళ మనం ఈ యాగం చేద్దామంటే ఆ యాగమే, ఈ పూజ చేద్దామంటే ఈ పూజే, అలా చేసుకుని నడిచారు. అలా ఎంతకాలం చేశారట, 10 సంవత్సరాల కాలం ఏకవీని వాళ్ళిద్దరూ మహస్తపః మహాతపస్సు చేశారట, గొప్ప యజ్ఞాలు చేశారట, అనుకుని అర్చనలు చేశారట. మరి అన్ని జరిగితే భగవంతుడు అనుగ్రహించటండి. ఏమైంది, సవర్ణాధత్త సాముద్రి దశ ప్రాచీన బర్హిషిహి. ఆయన అడగో మహారాజు, ఐశ్వర్యానికి ఎప్పుడూ లోట్లేదు, భూమండలం అయింది, ధర్మాత్ముడు. ఇప్పుడు ఆయనకు కావలసింది సంతానం కావాలి. ఆ సముద్రుడి కూతురి వల్ల దశ ప్రాచీన వర్షి 10 మంది పిల్లలు పుట్టారట. ఆయనకి 10 మంది సంతానం కలిగారట. ఎటువంటి కొడుకులు పుట్టారు, 10 సంవత్సరాల కాలం భార్యతో పాటు యజ్ఞానుష్ఠానాదులు తపస్సులు చేయడం వల్ల ఈ 10 ఏళ్ల తపస్సు ఫలితంగా తళ్ళ తళ మెరిసిపోతున్న కాంతితో జ్ఞానులు పండితులు పుట్టుకతోటే మహాయోగం తెలిసినటువంటి ఉత్తములు పుట్టారట. ఆ మహానుభావులు పుట్టి ఎలా అయ్యారట వాళ్ళు, సర్వే ప్రచేత సోనామ ధనుర్వేదస్య పారగాహ. ప్రచేతస్సులు అంటారు వాళ్ళని, ప్రాచీన బరిహి కొడుకులు గనుక. ఆ ప్రచేతస్సులు 10 మంది కూడా ధనుర్వేదం తెలుసుకున్న వాళ్ళు, బాణ విద్య బాగా తెలిసిన వాళ్ళు, వేదములు తెలిసిన వారు, ఉపనిషత్తులు తెలిసిన వారు, సమస్త పురాణ ఇతిహాస కోవిదులు వాళ్ళు, సాక్షాత్తు చదువులు వాళ్ళ రూపంలో పుట్టేయండి. ఒక ముక్కలు చెప్పాలంటే సరస్వతీదేవి ఒక మొగ రూపం ధరిస్తే వీళ్ళ అన్నట్టుగా వాళ్ళు పండితులై పుట్టారట. పుట్టగానే పాండిత్యం తెలుస్తుంది, ఏమీ సందేహం లేదు. చిన్నప్పుడే సహజంగా మనిషికి ఆ జ్ఞానమునకు సంబంధించిన వాసనలు ఉంటాయి. చిన్నప్పుడు లేకుండా మధ్యలో వచ్చేది కొంతమందికి అదేదో వేరే విశేషం, సాధ్యమైనంత వరకు మాత్రం బాల్యము నుంచి ఉంటాయట. నాకు బాగా గుర్తు, 6వ ఏట నాకు ఇంకా సరిగ్గా స్కూల్కి వెళ్ళిన రోజుల్లో ఒక గురువుగారు, ఒక మహానుభావుడు ఉండేవాడు, మా నాన్నగారి శిష్యుడు. మరుచరిత్ర మరుచరిత్ర 2 ఆశ్వాసములు నోటికి చెప్పాడు, కంఠస్థం చేయించేశాడు. నాకు అప్పటికి సరిగ్గా అక్షరాలు కూడా రావు, నాకు ఊరికే నోటమంట చెబుతుంటే కంఠస్థమే. భాగవతము పురాణాలు కూడా పురాణం చెప్పండి అని ఒకళ్ళు అడిగారు ఒకసారి 1986లో. అడిగితే సాయంకాలం పురాణం చెప్పడానికి అదే ఫస్ట్ టైం అన్నట్టు ప్రిపరేషను. ఉదయం 200 పద్యాలు అలా చదువు చూసుకోవడం కంఠస్థం వచ్చేసేది. ఈ పద్యాలు రాత్రికి రాత్రి సాయంత్రం ఉపన్యాసం అలా ధారణ ఉండేది. అదొక ఆశ్చర్యమైన విషయం. ఏమిటంటే చెప్పలేదు, దానికి కారణం ఏమిటంటే అదే పూర్వజన్మ సుకృతం అంటే. అలాగా కొంతమందికి జన్మత కొన్ని వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇంకా మహానుభావులు, తపశక్తివంతులు గనక సమస్త పురాణ ఇతిహాసాలు మంత్రశాస్త్రం అన్ని ఆపోసిన పెట్టిన ఉత్తమోత్తములు 10 మంది జన్మించారు. వాళ్ళు పుట్టగానే తండ్రి దగ్గరకు వచ్చి మంత్రోపదేశం పొంది జపించారు. తర్వాత యవ్వనంలోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే సముద్రంలోకి పోయారట. సముద్రుడు వారి తాతగారే గనక సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయారు. అపృథక్ ధర్మచరణాహ తే తప్యంత మహా మహత్తపః దశవర్ష సహస్రాణి సముద్ర సలిలేశయాః. నీళ్లల్లో మునిగి నీళ్లల్లోనే ఉంటూ ఆ మహానుభావులు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారటండి. తండ్రి దగ్గర సెలవు తీసుకుని యవ్వనంలో గడుగుపెట్టిన ఆ పిల్లలు 10,000 సంవత్సరముల పాటు కఠోర తపస్సు చేశారు సముద్రంలో ఉండి. వెంటనే మైత్రేయుడు అన్నాడు, ఏమయ్యా తండ్రేమో సామ్రాట్, ఒక గొప్ప సమ్రాట్ట మహారాజా, తల్లి చూస్తే సముద్రుడి కూతురా, వంశం గొప్పదా, ఐశ్వర్యాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది వీళ్ళకి, ఇంకేం కోరుకుని వీళ్ళు సముద్రంలో తపస్సు చేశారయ్యా, ఆశ్చర్యంగా ఉంది 10,000 సంవత్సరాలు. కారణమేమిటి? ప్రయోజనమనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే. ఏదో ఒక ఫలితం ఆశించకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. ప్రతివాడు ప్రయోజనం కోరుకునే ఏదో ఒక పని చేస్తాడు. ఏ ఫలితం లేదు, ఊరికే వచ్చి కూర్చోండి, కూర్చుంటాడా? కూర్చోడు. ఫలితం కావాలి ప్రతివాడికి, ఏదో ఫలితం కావాలి. కాబట్టి వాళ్ళు ఎందుకు తపస్సు చేశారో చెప్పమనగా అప్పుడు ఇలా అన్నట్ట, నాయన పిల్లలు పుట్టిన తర్వాత ఒక రోజున తండ్రి వాళ్ళని పిలిచాడు. పిత్రా ప్రచేతస ప్రోక్తాః ప్రజార్థం అమితాత్మనా ప్రజాపతి నియుక్తేన బహుమాన పురస్సరం. ఒక రోజున ప్రజాపతి ప్రేరణ వల్ల ప్రచేతస్సులకు తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ప్రాచీన పరిధి తన 10 మంది కొడుకుల్ని పిలిపించాడు. నాయనలారా, పుత్రులారా, చాలా గౌరవంగా మీతో ఒక విషయం ముచ్చటించాలనుకుంటున్నాను. నేను యజ్ఞాలు చేసి సముద్రుడి కుమార్తెని పెళ్లి చేసుకుని 10 మంది ఉత్తములైన మిమ్మల్ని కన్నాను. మీరు 10 మంది కారణజన్ములు. కారణజన్ములు గనక పుట్టుకతోటే మీకు గొప్ప జ్ఞాపక శక్తి, ఈ శాస్త్రాలు, ఈ జ్ఞానము ఇవన్నీ వచ్చాయి. వచ్చినవి సమృద్ధిగా ఉన్నటువంటి వాటిని సద్వినియోగం చెయ్యాలి. భగవంతుడు ఒక దివ్యశక్తి ఇస్తే దాన్ని అట్టే పెట్టుకుని దాచుకోకూడదు, అది ప్రజలకు ఏదో రూపంలో పంచిపెట్టాలి. మీరు చెయ్యవలసిన ఒక పని ఉన్నది. బ్రహ్మణ దేవదేవేన సమాధిష్టోస్మ్యకం సుతాః ప్రజా సంవర్ధనీయాస్తే మయాతోక్తం తథేతి తత్. ఓ పుత్రులారా, దేవాదిదేవుడైన బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు. ఆయన నన్ను ఏమన్నాడంటే, నువ్వు సంతాన వృద్ధి చేయి, భూమండలంలో ప్రజలు వ్యాపించాలి. ఈ కొద్ది మంది ఉన్నారు ప్రజలు, ఇంత భూమండలానికి ఈ కాస్త మంది ప్రజలు సరిపోరు, కాబట్టి ప్రజల్ని సృష్టించు అన్నాడు. నేను అలాగే అన్నాను, కానీ కేవలం మీ 10 మందిని మాత్రమే సృష్టించాను నేను. మీరు ఏం చేస్తారంటే, కనీసం భూమండలంలో 3 వంతైన సరే జనాభాని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న జనాభాకి 3 వంతులు తయారు చేయండి. మీరు ప్రసన్నతాపూర్వకంగా నా మాట వినండి. ప్రజాపతి బ్రహ్మదేవుడు ఆజ్ఞ అనుల్లంఘనీయం. ఇప్పుడు ప్రజానీకం ప్రస్తుతం భూలోకంలో 12,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 12,000 మందిని 3 రెట్లు చెయ్యండి. 3×12=36,000 మందిని మీ కాలంలో సృష్టించండి. ఇది నా కోరిక అన్నట్ట. ఆ రోజులే బాగున్నాయి, ఇప్పుడు జనాభా పెరిగిపోతే ఎక్కడ మనకి తిండి సరిగ్గా దొరకడం లేదు, కష్టమైపోయింది. అనగానే వాళ్ళు అన్నారట, మహాత్మా నువ్వు ఎలా చెబితే అలా వింటాం, తండ్రి మాట వింటాం, బాగానే ఉంది, కానీ ఏ కర్మ చెయ్యడం వల్ల 36,000 మంది ప్రజల్ని మేము సృష్టిస్తాం? ఏన తాత ప్రజావృద్ధౌ సమర్థ కర్మణావయం. ప్రతి పని చెయ్యమంత తేలిక కాదు, ఆ పని చేయడానికి సామర్థ్యం కావాలి. సామర్థ్యం లేకుండా పని చేయడానికి దిగితే భ్రష్టులైపోతాం. ఇప్పుడు ఇంతమందిని సృష్టించడానికి ఏదో ఒక ముందు యజ్ఞమో తపస్సో ఏదో చెయ్యాలి. అది చేసి మేము సంపాదించాలి శక్తిని. ఏమి చేస్తే ప్రజలను వృద్ధి చేయడానికి తగిన శక్తి మాకు వస్తుంది, అది చెప్పమన్నారట. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, అంటే ఆ పిచ్చవాళ్ళలారా, అదో పెద్ద విశేషమా, అందరికీ తెలుసు, అయినా మీకు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే నారాయణ అనే నామం ప్రతివాడికి తెలిసినా అది విడిగా చెప్పిస్తే ఫలితం కంటే గురుముఖము వల్ల బోధింపబడి ఆ నామం పొంది చేస్తే 1,000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఎవడు గురుముఖముగా పొందడో, ప్రతివాడికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గురువు ఉండి తీరాలి, వాడి ద్వారా పొందితే మాత్రమే ఆ నామం ఫలితం ఇస్తుంది. అలాగే మీకు తపస్సు చేసి యజ్ఞాలు చేసి ఈ సృష్టిలో సమస్తమైన పదార్థాలు సాధించవచ్చని తెలుసు, అయినా నేను ఉపదేశం ఇచ్చి పంపిస్తే అని ఫలించదు కాబట్టి నన్ను అడిగారు. చెబుతున్నా వినండి, మీకు ఒక దివ్యమైన మంత్రం ఇస్తాను, ఆ వాసుదేవ మంత్రాన్ని పొందండి. ఆరాధ్య వరదం
విష్ణుం ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి నాన్యథా మత్యః కిమంజత్ కథయామివః.
నాయనలారా, వరరాజకుడు కోరిన వరాలు ఇస్తాడు. ఆ భగవంతుడు విష్ణు ఉన్నాడు, ఆయన మంత్రాన్ని మీరు పొంది ఆరాధించండి. అబ్బా, ఆ భగవంతుణ్ణి నిరంతరం నామస్మరణ చేసి ఆరాధిస్తే నిస్సందేహముగా ఇష్ట వస్తువులను పొందుతాం. ఆయన ఉపాసన ఏదో ఒక ఉపాయంతో చెయ్యండి. ఆయన ఉపాసనకు ఉపాయం మరేం లేదు, కళ్ళు మూసుకుని నిష్ఠగా చెప్పించటమే. ప్రపంచం తల్లకిందులైన ఆ నామజపం నుంచి బయటికి రాకండి, తపస్సు ఫలిస్తేనే బయటికి రండి. ఇంతకు మించి నేను మీకు చెప్పేది ఏమీ లేదు. సఫలత్వం కావాలంటే, ప్రజావృద్ధి చేయాలంటే, ఆరాధయత గోవిందం యది సిద్ధిమభీప్సత, గోవిందుణ్ణి ఆరాధించండి. ఆ గోవిందుని యొక్క నామం నేను మీకు చెప్పాను, అది వినండి అని ముమ్మారు వారికి మంత్రోపదేశం చేశాడు. ఆ తర్వాత అన్నట్ట, ఈ ఉపదేశం చేసిన మంత్రాన్ని రహస్యాతి రహస్యత్వాత్, రహస్యంగా అట్టే పెట్టాలి. మీరు ఇంకోటికి చెప్పే అధికారం మీకు లేదు నన్ను అడగకుండా. అలా చెప్పిన తక్షణం దీని ఫలితం 30 నశించిపోతుంది. అంచేత జాగ్రత్తగా రహస్యంగా దాచుకోండి. ధర్మమర్థం చ కామం చ మోక్షం చ అన్విచ్ఛతాం సదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉన్నాయి. ఈ ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ ఫల పురుషములు అంటారు. ఈ 4 పురుషార్థములు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు సదా అనాది పురుషోత్తముడు భగవంతుడైన విష్ణువును ఆరాధించాలి. కల్పారంభంలో ఈ భగవంతుడైన వాసుదేవుని నామస్మరణం చేసి ఉపాసన చేసి మాత్రమే బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు. మీరు కూడా ఆ అచ్యుతుణ్ణి, జనార్దనుణ్ణి ఆనందంగా ఆరాధించండి. ప్రజానామో భవిష్యత్తు, మీకు ప్రజావృత్తి కలుగుతుంది. పండి, వెంటనే తండ్రి ఆజ్ఞ విన్నారు. ప్రజావృత్తి కోసం, శక్తి పొందడం కోసమని ఆ పుచ్చుకున్న మంత్రాన్ని,
అందువల్ల మంత్రం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అలా మననం చేసుకుంటూ సముద్ర జలం దగ్గరికి వెళ్ళారట. మగ్నాక పయోతి సలిలే తపస్తే పుహు సమాహిత, సముద్ర జలంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సావధానపూర్వకంగా తపస్సు చేయడం ప్రారంభించారు. ఆనందంగా వాళ్ళు అక్కడ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ మునిగిపోయి నీళ్ళలో మునిగిపోతే ఎవరు ఇబ్బంది పెట్టరు, అందుకని ఇబ్బంది లేకుండా తపస్సు చేసుకుంటున్నారట. పిలిచేవాళ్ళు ఉండరు, ఏమండోయ్ మీ జపము మీరు బాగానే ఉన్నారు, వెళ్ళి కాస్త తోటకూర తండి అనేవాళ్ళు ఉండరు అక్కడైతే సముద్రంలో. అందుకని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారట. సర్వలోకాశ్రయుడు జగత్పతి శ్రీ నారాయణుని మనస్సులో పెట్టుకున్నారు. 10,000 కాలం ఇలా సముద్రంలో తపస్సు చేస్తుంటే వాళ్ళ నెత్తి మించి పుట్టేట పుస్తకాలు, అంత పూర్వం లోకంలో పుస్తకాలు లేవు, మొదటిసారి పుస్తకాలు పుట్టాయి. ఆ ప్రచేతసుల శిరస్సు మించి పుట్టినటువంటివి కాబట్టి వాటికి పుస్తకములు అని పేరు వచ్చాయి. జ్ఞానమంతా కూడా పాడైపోకుండా మళ్ళీ ముఖం ద్వారానే చెప్పుకోకర్లేకుండా పుస్తకాలు కూడా పుట్టాయి అన్నమాట, తాళపత్ర గ్రంథాలు. ఆ పుస్తకములు చౌర్యం చేయడం మహాపాపం అట. అందుకని జ్ఞానం గనక, తపస్సు ఫలితం గనక ఎవరైనా పుస్తకాలు దొంగతనం చేస్తే వాడు నశించిపోతాడన్నారు. మూగవాడే పుడతాట. ఈ జన్మలో మూగవాడయ్యాడంటే పూర్వజన్మలో పుస్తకాలు దొంగిలించాడు. కొంతమంది దొంగిలించి మధ్యలో జ్ఞానం వచ్చి తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు కొద్దికాలం మూగగా ఉండి తర్వాత మళ్ళీ మాటలు నేర్చుకుంటారు అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా చెప్పుకొచ్చారు. ఇందులో ముందు ముందు వస్తాయి అవన్నీ కూడా. నా దగ్గర నారద పురాణం ఎవరు పట్టుకుపోయారో తెలియట్లేదు, అందుకనే పురాణం మార్చి విష్ణు పురాణం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ నారద పురాణం మళ్ళీ తెప్పించుకోవడానికి పెద్ద గందరగోళం అయిపోతాం. ఇవన్నీ అదేం విచిత్రమో తెలియటం లేదు. ఈ మధ్యకాలంలో గురువు గారి వస్తువులంటే ఏమైనా ఉపయోగం ఏమిటో, నారద పురాణం ఒకరు పట్టుకుపోయారు, రామాయణంలో ఒక కాండ ఒకళ్ళు పట్టుకుపోయారు, నిన్నగాక మొన్న గుంటూరు పెడితే అక్కడ చెప్పులు కొట్టుకుపోయారు. కొత్త నా జోడు వేసుకుంటే కవిత్వం వస్తుందని ఉంటుంది, కానీ జోడు వేసుకుంటే కవిత్వం రాదు, అంజుల చెప్పులు హరించడం లేనిపోయిన పాపాలు వస్తాయి. అలాగా శిరస్సు నుంచి పుస్తకములు ఆవిర్భవించాయిట. తత్రైవావస్థిత దేవమేకాగ్రమనసు హరి ఏమనుకోకండి, ఒకవేళ నారద పురాణం పొరపాటు నేనే ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు, అలా ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి ఇచ్చేయండి, ఎందుకంటే హిందీ తాత్పర్యం కూడా ఉందని ఉద్దేశంతో ఎవరన్నా చదువుకోవడానికి పట్టుకెళ్ళి ఉంటారు, పట్టుకుపోయారని నేను అన్నలా, వాళ్ళు తిరిగిస్తే వచ్చేసి అనవరం భోగతనం రాదు. ఈ విధంగా 10,000 సంవత్సరములు ఆ జలంలో మగ్నులై వాళ్ళు అలా కఠోర తపస్సు చేశారు. తుష్టుమర్ యహ స్తుతః కామాన్ స్తోతురిష్టాన్ ప్రయచ్చతి. ఈ విధంగా మహానుభావులు స్థితులై దేవాధిదేవుడైన శ్రీహరిని ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసి చిట్ట చివర ఆ స్వామిని ఇలా ప్రార్థన చేశారట. ఇదే ఈ ప్రార్థన చేశాక భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకని 10,000 సంవత్సరాల ఫలితం పుస్తక రూపంలో, ఈ శ్లోకాల రూపంలో మనకి ఇచ్చారట, ఈ ధ్యాన రూపంలో. వాళ్ళు ఆ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ సృష్టిలో. అటువంటి శ్లోకములతో ఇలాగ వాళ్ళు స్తుతించారు, ఆ స్తుతి చెబుతున్నాను వినండి అని పరాశరుడు మైత్రేయునితో ఇలా అన్నట. ప్రచేతసవూచుహు నతస్వ సర్వవచసాం ప్రతిష్టాయత్ర శాశ్వతి తమాద్యంతం అశేషస్య జగతః పరమం ప్రభుం. యవనిలో ఈ జగత్తంతా నిత్యము ప్రతిష్ట అయి ఉన్నదో, అంటే ఈ చరాచర జగత్తంతా తన ఉదరంలో నిలబెట్టుకున్న మహాపురుషుడెవడో, అటువంటి మహానుభావుణ్ణి, లోకాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న పురుషుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, ప్రళయము, కారణము, ఏ నిఖిల జగన్నాథుడు తయారు చేస్తున్నాడో ఆ జగన్నాయకుడైన పరమప్రభువులకు నమస్కారం. జ్యోతిరాద్యమనౌపమ్యం అన్వనంతమపారవత్తు యో నిభూతం అశేషస్య స్థావరస్య చరాస్య చ యస్యాః ప్రథమం రూపం అరూపస్య తథా నిశా సంధ్యా చ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. ఏ పురుషుడు ఆద్యుడో, మొట్టమొదటి పురుషుడు, ఎందుకంటే ఆద్యుడు అన్నారు ఆయన సృష్టి ప్రారంభంలోట శక్తి స్వరూపం జగదంబ తప్ప లేదు, అప్పుడు పుట్టిన మొదటి పురుషుడు ఈయనే, అందుకే పురుషోత్తముడు అన్నారు ఆయన. అంత పూర్వం పురుష స్వరూపం లేదు అసలు. అంచేత సృష్టి యొక్క ఆదిలో జగదంబ చేత సృష్టింపబడిన మహాపురుష స్వరూపుడు, అటువంటి మొట్టమొదటి పురుషుడు, జ్యోతిస్వరూపుడు, ఇంత అని చెప్పడానికి లేదట. అనుపమ స్వరూపుడు అన్నారు. అనుపమము, ఉపమము అంటే పోలిచడం, ఒక వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చొచ్చు. ఇతడండి కొండ అంత ఉన్నాడండి ఇంతలావుగా అంటాం, లేదా వీడండి తోట కొరకాళ్ళ ఉన్నాడండి అంటాం. అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నాం, కానీ భగవంతుడైన వాసుదేవుడిని ఎవరితో పోల్చాలి? ఎవరితోటి పోల్చలేము, ఆయన ఆయనకి ఆయనే సాటి. అందుకని అనుపమ స్వరూపుడు ఆయన, అణువు, ఇంత సూక్ష్మస్వరూపుడు ఆయన, అనంతుడట. ఎంత ఉంటాడో ఆయనకే తెలియదు, అంతం లేదు ఆయనకి. అపార స్వరూపుడు ఆయనకి, ఎల్లలు సముద్రానికి ఆవరి ఒడ్డు ఎవరో కనిపెట్టగలరు, అలాగే ఈయనకి ఒడ్డు లేదట. సమస్త చరాచర సృష్టికి మూలకారకుడు, కానీ గుణము రూపము లేనివాడు. రూపము లేని ఆయన ఎవరు ఏ రూపంతో తెలిస్తే ఆ రూపంతో ప్రత్యక్షం అవుతాడట. నాకు వేణువు ధరించిన కృష్ణుడు కావాలి అంటే కృష్ణుడు వస్తాడు, కోదండం ధరించిన రాముడు కావాలంటే రాముడు వస్తాడు, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంతో వస్తాడు. పగలు ఆయన, రాత్రి ఆయన, సంధ్య ఆయన, ప్రథమ స్వరూపుడు ఆయన, కాలస్వరూపుడు ఆయన, చివరికి కాలకాలుడు అన్నారు ఆయన్ని. అటువంటి మహానుభావుడికి నమస్కారం. ఏ మహాస్వరూపం ప్రాణులకు జీవన రూపము, ఏది అమృతమయమైనదో, నాశనం లేనిదో, అటువంటి ఆ దేవునికి నమస్కారం. పితృదేవతలు, దేవతలు, దిక్పాలకులు, ఏ మహాప్రభువు యొక్క దివ్యస్వరూపమో అటువంటి పురుషోత్తముడికి నమస్కారం. ఈ మానవులంతా వర్షం పొందుతున్నారు, ఆ వర్షం వల్ల పంటలు పండుతున్నాయి. ఈ పంటలు మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? సక్రమంగా వినియోగిస్తూ యజ్ఞం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ యజ్ఞం చేయడం వల్ల దేవతలకి సంతృప్తి కలుగుతోంది, దేవతలు సంతృప్తి చెందితే చక్కగా వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇది ఒక చక్రం. ప్రజలు దేవతలను సంతోష పెడతారు, ఆ దేవతలు వర్షం ఇస్తారు, వర్షం పంటలకు కారణమవుతుంది, ఆ పంటల వల్ల, గోవుల వల్ల మానవులు మళ్ళీ సంతృప్తి చెంది మళ్ళీ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఈ చక్రానికి మూలకారకుడైన ప్రభువు, ఆయనకి నమస్కారం. చంద్రుడు ఆయన, సూర్యుడు ఆయన రెండు రూపాలతోటి పగలు రాత్రి ఏర్పాటు చేస్తూ అమృత కిరణాలతో లోకాలను కాపాడుతున్నాడు. సూర్యుడు గనక కొంతకాలం లేకపోతే ఈ లోకమంతా కొన్ని రకాలైన సూక్ష్మక్రిములతో నిండిపోయి నశించిపోతుంది. మనం చూస్తూనే ఉన్న 4 రోజులు వర్షాలు గురించి ఎండ లేకపోతే దోమలు కొట్టి చంపేస్తున్నాయి. అంచేత సూర్యకిరణాల రూపం ద్వారా ఈ భూమండలంలో ప్రజలకు సూక్ష్మజీవుల వల్ల ఇబ్బంది లేకుండా కాపాడుతున్నాడు. చంద్రకిరణాల ద్వారా సోమలతలు మొదలైన ఔషధాలు వృద్ధి చేస్తున్నాడు. అటువంటి ప్రభువుకు నమస్కారం. యస్తమాంస్యంతి తీవ్రాత్మా ప్రభాభిర్భాసయన్ నభః ధర్మసీతాంభసాం యోనిః తస్మై సూర్యాత్మనే నమః. తీక్ష్ణమైన స్వరూపంతో తన మహాతేజస్సుతో ఆకాశమండలం మీద నిలబడి ప్రకాశిస్తూ అంధకారాన్ని పారద్రోలుతూ ఆనందాన్ని ప్రసాదించేటటువంటి సూర్యస్వరూపానికి నమస్కారం. ఆ సూర్యుడు నీవే, అందుకే సూర్యనారాయణుడు అన్నారు. నాయన కఠినాత్ముడవుగా కనపడతావు నువ్వు, కానీ కఠినాత్ముడవు కావు, మృదువుగా కనపడతావు. అంత మాత్రం కదా, మృదువుగా కాదు, కరుణ ఉంది, కఠినత్వం రెండూ ఉంటాయి నీలో. ఆ రెండూ ఉన్నాయి కాబట్టే ప్రభువు కాగలిగావు. మహాత్మా, ఈ సంపూర్ణమైన ప్రాణులందరూ నిలబడటం కోసం ఈ భూమి రూపం ధరించావు నీవే. తస్యై భూమ్యాత్మనే నమః. భూమి రూపంలో ఉండి ప్రజల్ని ప్రాణాలు నిలబెడుతూ అన్నమిస్తూ నీరిస్తూ కాపాడుతున్నటువంటి భూస్వరూపుడికి నమస్కారం. ఈ సంసారమంతా కూడా నీ స్వరూపం, సమస్త దేహదారులు కూడా నీ బీజం. భగవంతుడా హరి, నువ్వు జలస్వరూపానివి. నారం అంటే నీరు, ఆ నీటిలో నువ్వు ఉంటావు కనుక నీకు నారాయణుడి పేరు వచ్చింది. అటువంటి జలస్వరూపుడు నీకు నమస్కారం. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్ తథా పితృణాం చ నమస్తస్వై విష్ణవే పావకాత్మనే. యజ్ఞం చేశారంటే అగ్నిలోనే వ్రేల్చాలి. ఈ అగ్ని ఆ హవ్యమును మోసుకు వెళ్ళి దేవతలకు అందిస్తుంది. ఇందులో వేసే నెయ్యి అక్కడికి మోసుకు పెడుతుంది అన్నమాట, మంత్రస్వరూపంతో. అందుకే అగ్నికి హవ్యభుక్కు, హవ్యవాహనుడు అని పేరు. హవ్యమును మోసుకెళ్ళి దేవతలకు అందించేవాడు. అటువంటి హవ్యభుక్కు నువ్వే. పితృదేవతలకి దేవతలకి ఆనందం కలగజేసే యజ్ఞానికి మూల పురుషమైన అగ్నిస్వరూపుడమైన నీకు నమస్కారం. అసలు పంచభూతాలు నువ్వే, నువ్వు లేనిదే విష్ణు స్వరూపం కానిదే ఈ పంచభూతాలు నిలబడవు. అవకాశం అశేషాణం భూతానాం యః ప్రయచ్ఛతి అనంతమూర్తిం అనంతమూర్తివాన్ శుద్ధస్తస్మై వ్యోమాత్మనే నమః. ప్రాణము అపానము మొదలైన పంచప్రకారములైనటువంటి వాటితో ప్రాణాపాన వ్యానోదాన సమానములు అంటారు. ఇవి ఐదింటిని కలిపి పంచవాయువులు. ఈ పంచవాయువులు మన శరీరంలో ఉన్నాయి. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము, ఈ 5 వాయువులు ఉన్నాయి కాబట్టి ఈ శరీరం నడుస్తుంది. మన శరీరంలో ఉన్నది 1 వాయువు కాసమా, పంచవాయువులు. ఈ పంచవాయువుల్లో ఏది తగ్గినా మనిషి కృషిస్తాడు, అనారోగ్యం పాలవుతాడు. ఏది పెరిగినా వాడికి ప్రమాదమే. ప్రాణము అనే వాయువు కనుక తక్కువైతే వాడికి ఉపసంవేది అంటారు, వాడికి ఆస్త్మా అంటారు అన్నమాట, చాలా ఇబ్బంది వస్తుంది. అపానము అనే వాయువు తగ్గితే జీర్ణశక్తి తగ్గుతుంది. అది పెరిగితే ఇదో గ్యాస్ట్రిక్ ట్రబుల్, బాబు వాయు రోగం అని గిరగలాడిపోయి మందులు వాడి నానా గందరగోళం పడుతున్నాం మనం. ఇదే ఉదానము అని ఉన్నది. ఈ ఉదానం అనేది మనకి ముక్కుల్లోకి తీసుకునేటటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువు అంటారే అదన్నమాట. సమానము అనే వాయువు లోపల ఉండే కల్మషపూరితమైనదని బయటికి గెంటేస్తుంది, అంటే విడిచిపెట్టే గాలి అన్నమాట. ఇక ప్రాణాపాన వ్యానోదాన సమానాల్లో ఈ వ్యానము అనేటటువంటిది మనిషి శరీరం అంతా రక్త ప్రసరణకు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. ఈ పంచవాయువులతో నిండిన స్వరూపం ఆకాశం అంటే, అటువంటి ఆకాశ స్వరూపంగా ఉండి శబ్దాన్ని మోసుకుపోతున్నావు. ఈ 5 వాయువులు ఉండడం వల్లే మన నోట్లోంచి శబ్దం వస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నామంటే ఈ పంచవాయువులు ఉన్నాయి. అందుకే గాలి లేని చోట మాట్లాడండి మీరు, మాట వినపడదు. అద్దాలు దించేసుకుని లోపల నుంచి మాట్లాడితే బయటికి ఎందుకు మనకు శబ్దం రావడంలా, గాలి బయటికి రావడం లేదు గనక. కాబట్టి శబ్దానికి మూల కారణం ఈ పంచవాయువులు. ఈ పంచవాయువుల స్వరూపం ఆకాశం, అందుకే ఆకాశానికి శబ్ద గుణకము అని పేరు. అటువంటి పంచవాయువాత్మకమైన ఆకాశ స్వరూపుడా, శబ్దస్వరూపుడా, నీకు నమస్కారం. ఈ పంచవాయువులు కలిస్తే వచ్చే శబ్దమే ఓంకారం మొట్టమొదటిది. అటువంటి ప్రణవస్వరూపుడికి నీకు నమస్కారం. సమస్తేంద్రియ సర్గస్య యస్సదాస్థానముత్తమం తస్మై శబ్దాది రూపాయ నమః కృష్ణాయ వేధసే. మహాత్మా, వాయువు నీవు, సమస్త భూతములకు ఆనందాన్నిచ్చే అనంత స్వరూపుడువు నీవు, ఇంద్రియములను సృష్టించావు నువ్వు, ఇంద్రియములకు ఇంద్రియ లక్షణాలు ఇచ్చావు. ముందే చెప్పాం మనం, కన్ను ఇంద్రియం, కంటిలో చూసే శక్తి ఉందే ఆ చూసే శక్తికి ఇంద్రియ శక్తి అంటాం. అదిగో ఇంద్రియార్థం అన్నమాట. ఈ ఇంద్రియార్థములు నువ్వు, కొందరు కళ్ళు ఉంటాయి కానీ కనపడవు, ఎందుకని ఆ లోపల ఇంద్రియార్థం లేదు, వాడిని గుడ్డివాడన్నావు. అందువల్ల ఇంద్రియార్థముగా ఉండి అందరికీ చూసే శక్తులు, వినే శక్తి, పలికే శక్తి ఇవన్నీ ఇస్తున్నావు. అటువంటి స్వరూపుడికి నీకు నమస్కారం. శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటారు పంచతన్మాత్రలు. ఈ ఐదు స్వరూపాలు నీవి. ఓ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడమైన నువ్వు, విష్ణు స్వరూపుడమైన నీవు మమ్మల్ని అనుగ్రహించుగాక. క్షరము అక్షరము అని సృష్టి రెండు రకములు. క్షరము అంటే నశించేది, ఇవాళ ఉంటుంది రేపు పొద్దున మాయమైపోతుంది, రకరకాలుగా ఉంటుంది మనం చూస్తున్నాం. అక్షరం నాశనం లేనిది, నువ్వు నాశనం లేనివాడు, అక్షర స్వరూపుడివి. ఈ సృష్టి మాత్రం క్షరం. ఈ క్షరమైన సృష్టి కూడా నీ జపించడం వల్ల నీలో కలిసిపోయి అక్షరంగా మారగలుగుతుంది. మామూలు ఈ అక్షరాలని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు మనం రాసే వాటికి, అవి నాశనం కావాలి తొందరగా. మనం చచ్చిపోయినా రాసిన వాడు ఉండిపోతున్నాడు. వ్యాసుడు ఎన్ని వేల సంవత్సరాలైన ఇవాళ కూడా మనకి ఎందుకు గుర్తున్నాడంటే రాసి పెట్టాడు కనుక. అందుకే అక్షరాలు అన్నారు, నాశనం లేని అక్షరం. అటువంటి అక్షర స్వరూపుడు నువ్వు. జ్ఞానమూలమైన హరి నీకు నమస్కారం. గృహీతాన్ ఇంద్రియై అర్థానాత్మనేయ ప్రయచ్చతి అంతఃకరణ రూపాయ తస్మై విశ్వాత్మనే నమః. మహానుభావ, ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహిస్తాం. చెవి సక్రమంగా పనిచేస్తుంది కదండి, ఈ చెప్పేది వింటాం, అది వినపడ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మెషిన్ వేయించుకోవాలి, ఆ మెషిన్ కూడా పనిచేయదు. కొందరికి ఏం చెప్పారు ఆ అంటారు 10 సార్లు, వాడికి చెప్పలేక తలప్రాణం తోక్కొస్తుంది మనకి. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఇవి పనిచేయవు. అందువల్ల మహానుభావుడా, ఇంద్రియముల ద్వారా గ్రహించేటటువంటి శక్తి నీవు, ఆ గ్రహించడానికి కలిగిన విషయము నీవు. గ్రహించిన ఆత్మకి ఎక్కడ ఉంటుందేట? ఇప్పుడు ఇంతసేపు మనం వింటున్నాం, విన్నవన్నీ హృదయానికి పడుతున్నాయేంటి? కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని పడతాయి, కొన్ని పడతాం. ఈ కాసేపు కూర్చునే కాసేపట్లో ఒక్కోసారి మనం పాక్షికంగా కూడా చెవిటి వాళ్ళం, భోగవాళ్ళం, అన్ని రకాల లక్షణాలు వస్తాయట. ఏమిటండి ఇదేమిటండి అంటే, పాక్షికం అంటే ఏమిటంటే వింటూ ఉండగా మనసు ఎక్కడికో పోతుంది. అప్పుడు ఇక్కడ చెవి చెవి కిందే ఉంటుంది, కానీ ఏమి వింటున్నాడు వీడు తెలియదు, దిక్కుమాలి మనసు ఎక్కడికి పోతుందో తెలియదు. ఒక్కసారి ఉలిక్కిపడి ఏం చెప్పారినా అనిపిస్తుంది. అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈయన, అరే మధ్యలో నా బుర్ర ఎక్కడికో పోయిందండి అంట. బుర్ర కాదు పోయింది, ఈ వినికిడి శక్తి ఇంద్రియం ఎక్కడికో పోయింది. అలా ఇంద్రియములు తాత్కాలికంగా గ్రహించకుండా పోతాయి, పాడైపోతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అందులో ముఖ్యంగా ఈ పురాణాదులకు వస్తేనే అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే సొల్లు కబులు చెప్పుకోండి, ఇదిగో పుల్లమ్మే ఎల్లమ్మే అని చెప్పుకుంటే అప్పుడు మాత్రం పొరపాటున ఈ శక్తి పాడవదు. అదే యోగం అన్నారు, భగవద్ధుడు ప్రసాదించినటువంటి విశేషాల్లో ఇదొకటి. మంచి విషయానికి మరుపు పెడతాట తొందరగా, చెడ్డ విషయానికి వచ్చిపోవు. 10 ఏళ్ల క్రితం పుల్లమ్మ నన్నే అప్పుడు తిట్టింది అనే 10 ఏళ్ల క్రితం విషయం గుర్తుపెట్టుకుంటాం. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇంద్రియములకు ఉండే ఈ అనంత శక్తిని మనిషి విడిచిపెట్టేస్తున్నాడు ఆత్మదాకా తీసుకెళ్ళడంలా. కానీ భగవత్ సంబంధమైన విషయాలు ఆత్మదాకా గ్రహించడానికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళితే దానికి అంతఃకరణం అని పేరు. ఆ అంతఃకరణ రూపమైన విశ్వాత్మ నీకు నమస్కారం. శుద్ధ సంలక్ష్యతే భ్రాంత్యా గుణవానివయో గుణ తమాత్మరూపిణం దేవం నతాస్మా పురుషోత్తమం అవికారం అజం శుద్ధం నిర్గుణం ఎన్ నిరంజనం నతాస్మా తత్పరం బ్రహ్మ విష్ణోహయత్పరమం పదం. ఓ మహానుభావుడ, ఈ అనంతమైన సకల విశ్వము నీలో స్థితమై ఉత్పన్నమై లయమవుతున్నాయి, అందుకే ప్రకృతి స్వరూపుడు ఉన్నారు. అటువంటి పరమాత్ముడికి నమస్కారం. శుద్ధం, ఈ లోకములో ఏ కల్మషం లేని వస్తువు ఏదైనా ఉందంటే అది పరమాత్మ స్వరూపమే. అటువంటి శుద్ధ స్వరూపుడువు, నిర్గుణుడువు, అయినా అప్పుడప్పుడు భ్రమ పొంది గుణయుక్తుడవే మాకు కనపడతావు. మేమనుకుంటాం, ఓహో ఈయన కూడా గుణవంతుడురా, మనలాగే ఉన్నాడురా, ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు గారు మామూలు వాడు అనుకుంటా, అదే భ్రమ, డాంబరి పడగొట్టేస్తాడు మనిషి. అలా గుణయుక్తుడవే కనపడతావు, కానీ గుణములు నిన్ను అంటావు. తామరాకులో పుట్టిన, నీటిలో పుట్టిన తామరాకుని నీరు అంటుతుందా? నీటిలోంచి పుట్టింది తామర పువ్వు కానీ ఆకు కానీ, కానీ ఆకు మీద నీరు పోయండి, అచ్చం దానికి అంటుకోదు, మన శరీరానికి అంటుకున్నట్టుగా. అది విచిత్రం, తామరాకు మీద నీటి పట్టిలా పోసేస్తే మళ్ళీ తామరాకు మీద ఏముండదు. అలాగా తామరాకు నీటి పొట్టును అంటనట్టే నువ్వు కూడా అంటకుండా ఉంటావు. ఈ సృష్టి నీలోంచి పుట్టిన సృష్టిని నీవు అంటావు. తాము పుట్టించిన ఈ పిల్లల్ని ఈ ప్రజలు మర్చిపోలేరు, వాళ్ళ సృష్టిలో పడి భ్రమిస్తూ ఉంటారు. నీవు మాత్రం జగన్నాథుడు కనుక ఈ భ్రమలో పడవు. నువ్వు ఆత్మస్వరూపుడు నీవు, అందుకే నేను గొప్ప ఆత్మస్వరూపుడు కనుక పరమాత్ముడు అన్నారు. అటువంటి పురుషోత్తమ దేవుడా నీకు నమస్కారం. నీవు అవికారము వికారములు పొందవు. వికారం అంటే ఏమిటి? ఏమంటే నేను బస్సు ఎక్కానండి, ఆమన్నానండి, అది వికారం అంటే? అది కాదు వికారం అంటే. అవికారము వికారం అంటే వికారం అనగా ఏమిటి? ఒక వస్తువును చూచాం, ఆ వస్తువును చూసినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన లక్షణం పుట్టింది, ఆ లక్షణములకు వికారము అని పేరు. అరటి పండు చూశాడు ఒకడు, తినాలి, ఆహ్ మరి ఉంది, ఈయనేమో ఎదురుగుండా పెట్టుకుని అడిగితే బాగుంటుందేమో అనుకున్న వాడు కొందరు ఉండొచ్చు. అది చూడగానే ఎందుకు వచ్చి ఆయన అసహ్యం పుడుతుంది కొందరికి, ఇదే అరటిపండే వెంటనే తినేయాలనే కోరిక ఒకరికా, చీ అని దాన్ని చూడగానే అసహ్యం పుడుతుంది కొందరికి, మరికొందరికి అసహ్యం ఉండదు ఉండదు, ఆయన ఇస్తే పుచ్చుకుందాం లేదా మాట్లాడుకోరుకుందాం అని భ్రమ లేకుండా ఉంటుంది. ఒక్కొక్క వస్తువు అనేక రకాల భ్రమను కలిగిస్తుందన్నారు. ఒక కారు చూశాడు ఒకడు, వారు వేసుకొచ్చిన అంబాసిడర్ కారు లేకపోతే చిన్న కారు, ఏం బాగుందండి, ఒక్కసారి ముందు సీట్లు గుర్తుని పెడితే బాగుండు అనిపిస్తుంది, మొహం ఆటం లోపల అడగడానికి ఒక్కొక్కరు కనిపిస్తుంది, ఆ ఏముంది కారు ఏముంది నడిచిపోవచ్చు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు లోపల పుట్టేటటువంటి ఆ లక్షణమునకు వికారము అని పేరు. భగవంతుడికి ఏ వస్తువు చూసినా ఇటువంటి వికారం పుట్టదు, అందుకని ఆయన్ని అవికారి అన్నారు. అటువంటి అవికార నీకు నమస్కారం. అజం అంటే పుట్టుక లేనివాడు, అజుడు అంటే పుట్టుక లేనివాడు. బ్రహ్మకి అజుడు అని పేరు వచ్చింది ఎందుకంటే మళ్ళా జన్మించాల, తామర పూలోంచి విష్ణువు పొట్టులోంచి వచ్చాడు ఆయన. భగవంతుడు జ అంటే జన్మ, అజ అంటే పుట్టుక లేనివాడు, అటువంటి వాడు ఆయన. శుద్ధం, శుద్ధస్వరూపుడు, ప్యూర్ అన్నమాట. మేము పూర్తి పాలమ్ముతామండి అన్నాం మనం, మన పాలల్లో కర్మగారు ఇప్పుడైనా అంత ఎంతో తేడా ఉండొచ్చేమో, ఆయన దగ్గర మాత్రం ఆ తేడా ఉండదట, అంత శుద్ధస్వరూపుడట. నిర్గుణం, ఆయన నిర్గుణం, ఏ గుణము లేదు ఆయనకి, అన్ని గుణాలు మనవి. ఎన్ నిరంజనం, నిర్గుణుడు అయినా అటువంటి మహానుభావుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడై పుడుతూ ఉంటాడు. అటువంటి ఆ శ్రీ విష్ణువు యొక్క పరమపదానికి, బ్రహ్మస్వరూపానికి మేము నమస్కరిస్తున్నాం. అది దీర్ఘ, ఆయన అట్టే దీర్ఘంగా ఉండడు, హ్రస్సు పొట్టిగా ఉండడు, అస్థూలం ఇంత లావుగా ఉండడు, ఇంత సన్నగా ఉండడు. ఆయన ఆకారం ఎప్పుడు ఎలా కావాలంటే అలా వస్తుంది, అది విచిత్రం. జీర్ణపాకల్లా సాగగలడు లేదా బిగుసుకుపోగలడు, అటు జగత్తంతా వ్యాపించగలడు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం. ఆ మహానుభావుడు నామము గోత్రము ఇటువంటి వాటికి అతీతుడట. భయము లేదు, భ్రాంతి లేదు, నిద్ర లేదు, జర లేదు, మరణము లేదు. అరజుడు, అశబ్దుడు, అమృత స్వరూపుడు, అప్లుతుడు, అసంవృతుడు, అటువంటి ఆ మహాపురుషుడికి నమస్కారం అని ఈ విధంగా ప్రచేతసులు ఆయనను మొత్తము 21 శ్లోకాల్లో స్తోత్రం చేశారు. ఈ 21 శ్లోకాలు అత్యంత పవిత్రమైన శ్లోకాలు. అలా స్తోత్రం చేసిన తర్వాత ఏం జరిగిందో, రేపు మాత్రం 7:00, రేపు గురువారం కదా, అంచేత 7 మనం ఇతను ఉత్తరించుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.